സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം. ഓം.
ആറവ അധ്യായം പതഹാറവ ശ്ലോകം.
നാത്യശ്നതസ്തു യോഗോസ്മി നൈകാന്തമനശ്നതഃ നചാപി സ്വപ്നശീലസ്യ ജാഗ്രതോ നൈവ ചാർജുന
ഈ ധ്യാനയോഗമു ആത്മസംയമയോഗമു അനി കൂടെ ചെപ്പപ്പെടുത്തുന്നത് കൃഷ്ണ പരമാത്മ ധ്യാനം ചെയ്യടാനിക്ക് കാവലസിനട്ടുവണ്ടി അർഹതలు ఏమిటి అని చెప్తున్నారు. ధ్యానం చేయవలని ఉంటుంది చాలా మందికి, కానీ ధ్యానం చేసేటప్పుడు సఫలీకృతులు కాలేరు చాలా మంది. ధ్యానం చేయాలని కోరుకోవడం, మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుకోవడం సహజం. కానీ ఆ ధ్యానం ఎలా చేయాలి, అది చేయడానికి కావలసిన అర్హతలు ఏమిటి, అవి తెలుసుకోవడానికి వ్యక్తి ప్రయత్నించడు సహజంగా. అలా ప్రయత్నించకపోతే ఏమవుతుందంటే, గురువు లేకపోవడం వల్ల గురువు దగ్గరికి వెళ్ళి ధ్యానం ఎలా చేయాలని నేర్చుకోకుండా, ఆ సాధనలు ఏమిటని తెలుసుకోకుండా చేస్తే ఆ ధ్యానంలో ఆ వ్యక్తి సఫలీకృతుడు కాలేడు. ఎంతకాలం చేసినా కూడా ఏదో ఒక కొరత కనిపిస్తూ ఉంటుంది ఆ ధ్యానంలో. మన పిల్లల్ని ఒక విద్య నేర్చుకోవాలంటే గురువు దగ్గరికి పంపిస్తాం. గురువు దగ్గరికి వెళ్లకుండా వాళ్ళంతటా వాళ్లే చదివితే సందేహాలుంటాయి, ఆ తృప్తి ఉండదు. మనం చేసేది సరి అయినదా కాదా అని, మనం తెలుసుకున్నది సరి అయినదా కాదా అని వాళ్ళకి ఎవరు చెప్తారు? ఆ విద్యలో బాగా ఆరితేరినటువంటి గురువు ఉంటేది కదా నువ్వు నేర్చుకున్నది సరి అయినదే అని తెలుస్తుంది, గురువు చెప్తాడు. అదేవిధంగా ధ్యానం చేయాలన్నా కూడా మనకు ఒక గురుముఖంగా నేర్చుకోవాలి దాన్ని ఎలా చెయ్యాలి అని. ఆ చేసేటప్పుడు మనకు కొన్ని కొన్ని ప్రశ్నలు వస్తాయి, సందేహాలుంటాయి, ఆ సందేహాలు తీర్చుకోవాలి. ఫస్ట్ మనం నేర్చుకోవడానికి మనకు గురువు లభించాలి, ముందు మనకు నేర్చుకోవాలని ఉండాలి, తర్వాత గురువు దగ్గర నేర్చుకోవాలని ఉండాలి. అలా అనుకున్న తర్వాత గురువు లభించాలి, గురువు లభించిన తర్వాత ఆ గురువు బోధించాలి, బోధించిన తర్వాత ఆయన్ని ప్రశ్నించాలి, ప్రశ్నించిన తర్వాత మనం తెలుసుకోవాలి. ఇవన్నీ జరిగే పనేనా? కాదు. అందుకని వేరు 2 నిమిషాలు మెడిటేషన్ ఎవరైనా చెప్తూ ఉంటే గుంపులో గోవింద మాదిరి ఎక్కడికో అక్కడికి వెళ్ళి నేర్చుకొని వస్తాం, కళ్ళు మూసుకొని కూర్చుంటాం, సరిపోతుంది, ఈ కష్టాలన్నీ ఎవరు పడతారు అని చెప్పి ఈ రోజుల్లో మెడిటేషన్ క్యాంపులు పెడుతూ ఉంటే ఒక రోజు 2 రోజులు క్రాష్ కోర్స్ అంటే పెడతారు. క్రాష్ కోర్స్ మెడిటేషన్ నేర్చుకోవాలంటే క్రాష్ కోర్సుల వల్ల రాదు. 2 నిమిషాలు మెడిటేషన్ చెప్పండి అంటాడు, మీకు మనస్సు ఏకాగ్రత రావడానికి 20 నిమిషాలు పడుతుంది. 2 నిమిషాల్లో మెడిటేషన్ ఎట్లా చెప్తావు, ఎలా వీలవుతుంది అంటే, చెప్పాను కదా ఇన్స్టెంట్ కాఫీ లాగా అందరికి ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్ అనమాట, త్వర త్వరగా వచ్చేయాలి బెనిఫిట్. అలా వచ్చేది కాదండి. ధ్యానం అనేది అభ్యాసం చేయగా చెయ్యగా 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 గురుముఖంగా నేర్చుకున్న తర్వాత మనం ఎంతో కాలం చెయ్యాలి. అందుకని ధ్యానంలో సఫలీకృతులయ్యే వాళ్ళు 100 కోట్లకి ఒక్కళ్ళు ఉంటారు. చెయ్యడానికి సామర్థ్యం కావాలి శారీరకంగా. కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు, ఆసన సిద్ధి కావాలి, మనో నిగ్రహం కావాలి, ఇంద్రియ నిగ్రహం కావాలి, అంతేకాకుండా యమనియమాలన్నీ విలువలు పాటించాలి. అంతేకాకుండా ఈ శ్లోకంలో చెప్తున్నారు ఆహార నియమం ఉండాలి, అలవాట్లు క్రమ పద్ధతిలో ఉండాలి, నిద్రపోయేది, అన్నం తినేది ఇవన్నీ కూడా ఒకే సమయానికి చేయాలి. మన శరీరం ఒక గడియారం లాంటిది, గడియారం కరెక్ట్ గా తిరుగుతూ ఉంటుంది. క్లాక్, బయలాజికల్ క్లాక్ అంటారు ఇంగ్లీష్ లో. ఈ రోజు 12 గంటలకి ఆకలి అయితే అన్నం తింటే రేపు కరెక్ట్ గా 12 గంటలకు ఆకలి అవుతుంది. ఈ రోజు 2 గంటలకు నిద్రపోతే మధ్యాహ్నం రేపు కరెక్ట్ గా 2 గంటలకు నిద్ర వస్తుంది. ఈ రోజు ఉదయం 4 గంటలకు మెళుకు వస్తే రేపు ఎల్లుండి కూడా 4 గంటలకే మెళుకు వస్తుంది. మీరు చూసుంటారు ఈ విధంగా. అంటే ఏమిటి అర్థం? ఇది ఒక క్లాక్ లాంటిది, అలారం పెట్టక్కర్లేదు, కరెక్ట్ గా లేస్తుంది. ఎవరు చెప్పక్కర్లేదు, ఆకలి టక్కిన అవుతుంది ఆ టైంకి. కనుక ఇటువంటి అలవాట్లన్నీ మన శరీరానికి సంబంధించిన అలవాట్లు సరి అయిన పద్ధతిలో ఉంటే, సక్రమంగా ఉంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆరోగ్యం ఉన్నవాళ్లే ధ్యానానికి అర్హులు అన్నారు. అనారోగ్యమైన వాళ్ళు ఏం చేయలేరు. కనుక అనారోగ్యం రాకుండా చూసుకోవాలి శరీరానికి. అనారోగ్యం రాకుండా ఉండాలి అంటే సరి అయిన టైంకి నిద్రపోవాలి, సరి అయిన టైంకి భోజనం చేయాలి. అలా చేయకపోతే ఏమిటన్నారు కృష్ణ పరమాత్మ అంటున్నాడు, వాళ్ళకి ధ్యానానికి చేయడానికి అర్హత రాదు అని అంటున్నారు. నా అత్యశ్నతహాసు యోగ అస్తి. యోగ అంటే నిధిధ్యాసనం, ధ్యాన యోగం. యోగ, ఈ యొక్క ధ్యానం సాధ్యం కాదు. యోగ న అస్తి, వాళ్ళకి నిధిధ్యాసన ధ్యాన యోగము లేదు అంటున్నారు. ఎవరికి అంటే అతి అశ్నత, అతిగా భోజనం చేసే వాళ్ళకి. కిందటి వారం చెప్పాను కదా, పూరయే అశనేనార్థం తృతీయం ఉదకేన చ వాయో సంచరణార్థాయ చతుర్థం అవశేషయే. వాయో సంచరణార్థాయ, సంచరణార్థం అని చెప్పినట్టున్నాను, సంచరణార్థాయ అని రాసుకోండి. ఆహారం మితంగా భోజనం చేయడం, చాలా మితంగా తినాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే చాలా మితంగా తినాలి. అది మనం చేయలేని పని. ఒక్కటేదైనా ఉంటే అది ఒకటే, మితంగా తినలేము. అతిగానే తింటాం, ఎప్పుడు మితంగా తినలేము. కృష్ణ పరమాత్మ అంటున్నారు, అతిగా తినేవాళ్ళు ధ్యానం చేయలేరు అంటున్నారు. కనుక ఈ నియమం నువ్వు పాటిస్తే నువ్వు మెడిటేషన్ నేర్చుకోవడానికి అర్హుడు అయినావు అని అర్థం. అంతేకాదు, నచ ఏకాంతం అనశ్నత, అనశ్నత ఏకాంతం, అసలు తినకుండా ఉండేవాడు. మరీ ఉపవాసాలు ఉపవాసాలు అంటూ భోజనం చేయకుండా చిక్కి శల్యమైపోయి ఉంటాడు మనిషి. చిక్కి శల్యమైన వాడు ఏం ధ్యానం చేస్తాడు? లోపల నకనకలాడుతూ ఉంటుంది, ఆకలి అవుతూ ఉంటుంది, శరీరం నీరసంగా ఉంటుంది, కాళ్ళు బీకుతుంటాయి, చేతులు బీకుతుంటాయి. ఆహారం సరిగ్గా తినకపోతే మనకు శక్తి ఉండదు శరీరంలో. శారీరక శక్తి లేకపోతే మానసిక శక్తి కూడా ఉండదు. కనుక అటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క ధ్యానం పనికిరాదు అంటున్నారు. వాళ్ళు పనికిరారు ధ్యానానికి, వాళ్ళకి ఈ ధ్యానం పనికిరాదు. రెండు, వాళ్ళు ధ్యానానికి పనికిరారు, ధ్యానం వాళ్ళకి పనికిరాదు. ఎవరికి? అతిగా తినేవాళ్ళకి, అసలు తినకుండా ఉండే వాళ్ళకి. ఇదేమిటండి, ధ్యానం చేయాలంటే తినేవాళ్ళకి తినని వాళ్ళకి ఎందుకు మనం పోలుస్తారంటే, ఆయన అక్కడే ఉంది అసలు. అతి కాదు ఉంటే నిద్రపోతావు, అసలు తినకపోతే కూర్చోలేవు. కనుక ధ్యానం చేయాలి అంటే నిద్రపోకూడదు కదా, అందుకని మితంగా తిను అన్నారు. ఆహారం మాత్రమే కాదు, నిద్ర కూడా. నా అతి స్వప్నశీలస్య, మనిషికి రెండు ఔషధాలు ఇచ్చాడు భగవంతుడు. ఆహారం ఒక ఔషధం, నిద్ర ఒక ఔషధం. నిద్ర కూడా ఔషధం లాంటిదే. డాక్టర్లు అందుకే నిద్ర పట్టిన వాళ్ళకి ముందు బాధ ఉన్న వాళ్ళకి, రోగం ఉన్న వాళ్ళందరికీ నిద్ర మాత్రలు ఇస్తారు. ఇస్తే వాళ్ళ నిద్ర పుచ్చుతారు అన్నమాట. ఫస్ట్ నిద్రపోయినాడు అంటే అన్ని సెట్ అవుతాయి, సెట్ రైట్ అవుతాయి అన్నమాట. కనుక నిద్ర అనేది ఎంత ఆరోగ్యమో మనిషికి తెలియాలి. అంటే అతిగా నిద్రపోకూడదు, అసలు నిద్రపోకుండా ఉండకూడదు. కనుక నిద్ర లేకపోతే మన బ్రెయిన్ పనిచేయదు, మన ఇంద్రియాలు, మన ఇవన్నీ జీవసత్వాలన్నీ ఉడిగిపోతాయి. శరీరంలో రసాయన మార్పులు సరిగా పనిచేయవు నిద్ర సరిగా లేకపోతే. నిద్ర బాగా పట్టాలి అంటే శారీరక శ్రమ ఉండాలి. శారీరక శ్రమ చేయని వాడికి నిద్ర రాదు. శారీరక శ్రమ, యోగా, వ్యాయామం ఇవన్నీ చేస్తే మంచి నిద్ర పడుతుంది. ఇంట్లో పని చేసి మన పని మనం చేసుకుంటూ వ్యాయామం చేస్తేనే నిద్ర పడుతుంది. కనుక మంచి నిద్రపోవాలి మనిషి. అతిగా నిద్రపోకూడదు. అతి స్వప్నశీలం అంటే ఎవరైతే ఎక్కువగా నిద్రపోతూ ఉంటాడో గంటలు గంటల తరబడి నిద్రపోతాడు కుంభకర్ణుల్లాగా. అలా నిద్రపోయేవాడు ఎప్పుడు నిద్రముఖంగానే ఉంటాడు, వాడి తామసిక గుణం ఎక్కువ ఉన్నది అని అర్థం. అలా తమో గుణం ఉన్నవాళ్ళు కూడా ధ్యానానికి అర్హులు కాదు. అతిగా నిద్రపోయేవాడు ధ్యానానికి అర్హుడు కాదు. ఎందుకంటే ధ్యానంలో కూడా నిద్రే వస్తుంది, మంచి నిద్రపోతాడు ధ్యానం చేసేటప్పుడు కూడా. అసలు నిద్రపోని వాడికి ధ్యానంలో నిద్ర వస్తుంది, బాగా నిద్రపోయేవాడికి ధ్యానంలో నిద్ర వస్తుంది. మరి వీడిద్దరు పనికిరారు కదా. అందుకని మనం ఏం చేయాలంటే మితంగా నిద్రపోవాలి. నిద్రపోవలసినంత టైం నిద్రపోవాలి. 65 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి అడుగుతున్నాడు, స్వామిని ఎంతసేపు నిద్రపోవాలి అని అడుగుతున్నాడు 70 ఏళ్ల తర్వాత. 70 ఏళ్ల తర్వాత ఎంతసేపు నిద్రపోవాలని అడగడం ఏమిటి అసలు? నిద్ర పట్టదు ముందు. ఇవన్నీ చిన్న వయసులోనే నేర్చుకోవాలి. పసిపిల్లలు చూడండి 18 గంటలు నిద్రపోతారు. ఆ కొంత వయసు వచ్చిన తర్వాత 12 గంటలు నిద్రపోతారు. 30-40 ఏళ్ళు వచ్చిన తర్వాత 7 గంటలు నిద్రపోతారు. మళ్ళీ 50 ఏళ్ళు దాటిన తర్వాత 6 గంటలు నిద్రపడితే గొప్ప, 5 గంటలు 4 గంటలు నిద్రపోతారంతే. నిద్ర తగ్గుతూ వస్తుంది అన్నమాట సహజంగానే. ఇక సరైన టైంకి కరెక్ట్గా ఆ టైంకి నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవాలి. అతిగా నిద్రపోకూడదు. క్లాసులో నిద్రపోకూడదు, ధ్యానం చేసేటప్పుడు నిద్రపోకూడదు, నిద్రపోవలసిన టైంలో నిద్రపోవాలి అన్నారు. అతి స్వప్నశీలాహ న యోగః అస్తి జాగ్రతో నైవ యోగః న అస్తి. మెళకుతో ఉండడం అన్నమాట. ఎప్పుడు మెళకుతో ఉంటాడు నిద్రపోకుండా. 12 అయినా 1 గంట అయినా సినిమా చూస్తూ నిద్రపోకుండా మెళకుతో ఉంటాడు. జాగ్రత్త అంటే మెళకుతో ఉండడం. అలా మెళకుతో ఉండేవాడు కూడా వాళ్ళకి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, నిపుణత తగ్గుతుంది, చేసే పనులలో కూడా నిపుణత తగ్గుతుంది నిద్ర లేని వాళ్ళకి. కనుక మంచి నిద్ర, సమయానికి నిద్రపోవడం ఉండాలి. ఈ రెండు పాటిస్తే ఆరోగ్యం ఉంటుంది. ఆహారం, నిద్ర, ఈ రెండు కూడా మనకు ఔషధాలు లాంటివి. అది అతిగా చేసినా కష్టమే, అసలు చేయకపోయినా కష్టమే. ఈ రెండు అందుకని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలన్నమాట లైఫ్ లాంగ్. ఎందుకంటే లైఫ్ లాంగ్ మనకి రెండు కావాలి కదా. ఇది మామూలుగా మెయింటైన్ చేయడమే కష్టం. ఇంకా ధ్యానం చేసేవాళ్ళు ఇంకెంత సూక్ష్మంగా పాటించాలి వీటిని. అందుకేనండి మేము ధ్యానం చేయడం లేదు అంటారు జనం. ఇవన్నీ ఎక్కడ పాటిస్తాము, కుదరదు అని చెప్పి కొంతమంది పాటిస్తారు. పాటించే వాళ్ళకి ఈ ధ్యానం రుచిస్తుంది, ధ్యానం చేస్తారు, ధ్యానం వల్ల ప్రయోజనం పొందుతారు అని చెప్పి కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో మనకు చెప్పారు. అందుకని మంచి అలవాట్లని నేర్చుకోవాలి అవతల వాళ్ళ దగ్గర నుంచి. ఎంత గొప్పవాడైనా ఏదైనా ఒక బలహీనత ఉంటే అది నేర్చుకోకూడదు. మళ్ళీ ఆహా గొప్పవాళ్ళు కదా, గొప్పవాళ్ళు కదా అన్నారని చెప్పి, ఒకవేళ వాళ్ళకి ఏదైనా బలహీనత ఉంటే పొరపాటున ఆహారంలో కానీ నిద్ర అలవాట్లలో కానీ ఆయన పాటిస్తాడు కదండి ఆయన అంటే మనకు అవి పాటించకూడదు. మంచివేదో తీసుకోవాలి కానీ వాళ్ళల్లో ఏదైనా బలహీనత, చెడు అలవాట్లు, పొరపాటున ఉంటే కూడా మనం వాటిని గ్రహించకూడదు, వాటి గురించి ఆలోచించకూడదు. కానీ మనం ఏం చేస్తామంటే ఇంకా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకా వాళ్ళని ఏది చేస్తే అదే అంటాం మనం. అందుకనే మన ఋషులు జాగ్రత్తగా ముందే చెప్పారు, గురుకులానికి వెళితే విద్యార్థి చదువుకునేటప్పుడు విద్యంత అయిన తర్వాత గురువుగారు చెప్తారు, నాయన నా దగ్గర ఉన్న మంచిని మాత్రమే ఆచరించు జీవితంలో, నా దగ్గర ఏదైనా పొరపాట్లు ఉంటే అవి మాత్రం ఆచరించవాకు అని చెప్తారు. ఆ మంత్రంలో యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నోయితరాణి, మంచివైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళ అలవాట్లు అవి మాత్రమే నువ్వు పాటించు నాయన, మంచి కానటువంటివి నువ్వు పాటించద్దు అని చెప్పి ఆ గురువులే చెప్పుకున్నారు స్టూడెంట్స్ కి. మా దగ్గర ఉన్న మంచిని నువ్వు పాటించు, మిగతా పాటించవా. యుక్త ఆయుక్తాః అలూక్ష ధర్మ కామాస్యుః తహాతే యథాతే తత్ర వర్తేరన్
తథా తత్ర వర్తేథాః
అని చెప్పి తైత్రీయ ఉపనిషత్తులో చూసాం. అందుకని మన వాళ్ళు చెప్తారు అతి సర్వత్ర వర్జయేత్ అని చెప్పారు అని చెప్పి చూసాం. తర్వాత శ్లోకం చదువుతాం, 17వ శ్లోకం.
యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః.
వ్యతిరేక అన్వయ చెప్తున్నారు. ఈ 16వ శ్లోకంలోనేమో వ్యతిరేకంగా చెప్పారు, అతిగా తినేవాడికి అతిగా నిద్రపోయేవాడికి యోగము వంట పట్టదు అన్నారు. ఇప్పుడు యుక్తంగా తినేవాడికి యుక్తంగా ఉండేవాడికి యోగం వంట పడుతుంది అని చెప్తున్నారు. అదేమో వ్యతిరేకం, నెగిటివ్ గా చెప్పడం అన్నమాట. ఇది లేకపోతే అది లేదు అన్నారు. అంటే అతిగా తింటే నీకు యోగం లేదు, అతిగా నిద్రపోతే యోగం లేదు, అసలు తినకపోయినా యోగం లేదు, ఎక్కువ తిన్నా యోగం లేదు, అది వ్యతిరేకంగా చెప్పడం లేదు లేదు అని. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ 17వ శ్లోకంలో, యుక్తంగా తింటే మితంగా తింటే మీకు యోగం ఉన్నది, ధ్యానానికి అర్హుడివి అని చెప్పి అన్వయం, ఇది ఉంటే ఇది ఉంటుంది అని అర్థం అని చెప్తున్నారు. నిద్ర గురించి ఆహారాన్ని గురించే, యుక్త ఆహార విహార యుక్త చేష్ట యుక్త కర్మ యుక్త స్వప్నావ యుక్త అవబోధస్య యోగః దుఃఖః భవతి. యోగః దుఃఖః భవతి, దుఃఖః అంటే దుఃఖాన్ని పోగొట్టేటటువంటిది. యోగ సాధనము ధ్యానము దుఃఖాన్ని పోగొడుతుంది అని చెప్తున్నారు. దుఃఖః అంటే దుఃఖాన్ని పోగొట్టేది ఏది? అది యోగః. యోగః అంటే నిధిధ్యాసనం, ధ్యానం. అది మనలో దుఃఖాన్ని పోగొడుతుంది. ఎప్పుడు అంటే ఇలాంటివన్నీ ఉన్నప్పుడు. ఏమిటది? యుక్త ఆహారః. ఎప్పుడైతే వ్యక్తి మితంగా భుజిస్తాడో ఆహారాన్ని, అప్పుడు ఆ వ్యక్తి ధ్యానం చేస్తాడు. ధ్యానం చేయడం వలన అతనికి దుఃఖం పోతుంది అని అర్థం. ధ్యానం అంటే ఇక్కడ ఆత్మధ్యానం. దుఃఖం పోతుంది. దుఃఖాన్ని సర్వాణి హంతి ఇది దుఃఖః. ఆహార అంటే ఆక్రియతే ఇది ఆహారః. మనం తీసుకునేది ఏదైతే ఉందో అది ఆహారః అన్నారు. యుక్తం అంటే మితంగా అని అర్థం. మోడరేట్ అంటారు, మోడరేట్ గా తినాలి. బాగుంది కదా అని ఎక్కువ తినకూడదు, యుక్తంగా తినాలి. అందుకని మన వాళ్ళు చెప్తారు ఆహార నియమాలన్నీ కూడా చాలా చెప్తారు మన శాస్త్రంలో ఆహార నియమాలు. ఏకభుక్తం మహాయోగి అన్ని శ్లోకాలు ఉన్నాయి, చాలా శ్లోకాలు. ఏకభుక్తం మహాయోగి, ఒక్క పూట పూర్ణంగా తినే వాళ్ళకి వాళ్ళు యోగులతో సమానం. ఏకభుక్తం మహాయోగి, ద్విభుక్తం మహాభోగి. రెండు సార్లు బాగా తింటున్నాడు అంటే భోగి అని అర్థం, భోగమయమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు అని అర్థం. ద్విభుక్తం మహాభోగి, త్రిభుక్తం మహారోగి. మూడు సార్లు కడుపు నిండా ఫుల్గా తిన్నాడు అనుకోండి రోగి అని అర్థం, రోగం తప్పకుండా వస్తుంది. త్రిభుక్తం మహారోగి. మరి నాలుగు సార్లు తింటున్నారు కదండి చాలా మంది అంటే చతుర్భుక్తం మరణం ధ్రువం అన్నాడు. వాళ్ళు తొందరగా చనిపోతారు. చతుర్భుక్తం మరణం ధ్రువం, ఎందుకంటే ఆయుష్ తగ్గిపోతుంది. మన జీర్ణ శక్తి పనిచేయడానికే సరిపోతుంది మన శ్వాస అంతా కూడా. శ్వాస ఆయువు అంతా కూడా శ్వాస మీద కదండి ఆధారపడి ఉంటుంది. అతిగా తింటే దాన్ని జీర్ణం చేసుకోవడానికి మనం బాగా గాలి పీల్చుకోవాలి. అతి శ్వాస చేయడం వలన ఆ జీర్ణానికే శ్వాస అంతా అయిపోతుంది. అయిపోయేటప్పుడు ఏమైంది? అల్పాయుష్కులు అయిపోతారు. అందుకే అతిగా తినేవాళ్ళు అల్పాయుష్కులు అవుతారు అని అర్థం. ఒక శ్లోకం అది. తర్వాత ఈ తిండి బోతులకి ఎక్కువగా తినాలనిపిస్తుంటుంది ఎప్పుడు. అతిగా తినేవాళ్ళని మనం ఏమంటామండి, తిండి బోతు అంటాం. తిన్నప్పుడు కూడా అనుకుంటారు తిండి బోతు అని తిట్టేవాళ్ళు కదా అతిగా తింటే. వాళ్ళు ఒక శ్లోకం ఉంది, మూర్ఖులు మందమతులు అతిగా తినాలని ఇష్టపడతారట, కావ్య శాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమత. ధీమత్తులైన వాళ్ళు, వివేకవంతులైన వాళ్ళు, బుద్ధిమంతులైన వాళ్ళు కావ్యం చదవడం, కావ్యం నేర్చుకోవడం, రామాయణం భారతం భాగవతం కవిత్వం ఇవన్నీ ఇష్టపడతారట. కావ్యం శాస్త్రం, శాస్త్రం చదవాలని, ఆ శాస్త్రం ఈ శాస్త్రం అనేక శాస్త్రాలు చదవాలని ఇష్టపడతారు ధీమంతులు. కావ్య శాస్త్రం లేక వినోదేన, మంచి వినోదం, మంచి మంచి విషయాలు తెలుసుకోవడంలో వాటిని వాటి వినోదాన్ని ఇష్టపడతారు. కావ్య శాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమత. కానీ కొంతమంది వ్యసనేన చ మూర్ఖాణం నిద్రయా కలహేన చ. మూర్ఖులైన వాళ్ళు వాళ్ళ సమయాన్ని దేనికి ఉపయోగిస్తారట, వ్యసనం, కొన్ని విషయాలకు బానిసలైపోతారు వాళ్ళు మూర్ఖులైన వాళ్ళు. మూర్ఖాణ వ్యసనం, డ్రగ్ ఎడిక్షన్ అంటారు చూసారా, కొన్ని ఎడిక్షన్స్ అన్నమాట, చెడు అలవాట్లకి దురలవాట్లకి బానిసలైపోవడం మూర్ఖులు అయిన వాళ్ళు. ఎవరెవరైతే దురలవాట్లకి బానిసలైపోతారో వాళ్ళందరూ మూర్ఖులు అని అర్థం. వ్యసనేనస్య మూర్ఖాణ అంతేకాదు నిద్రయా, మూర్ఖులు ఎక్కువగా నిద్రపోతుంటారు నిద్రయా, లేకపోతే ఏం చేస్తారు కలహీనవా, ఎప్పుడు పోట్లాడుతుంటారు అందరితో. నిద్ర లేచి మెరుకుతో ఉన్నాడంటే వాడు అరుస్తూనే ఉంటాడనమాట అందరి మీద. చిటపటలాడటం అంటారు చూసారా, చిటపటలాడుతూ ఉంటాడు అందరి మీద, కారం దొల్లుతూ ఉంటాడు అనమాట, అట్లా కోపంగా ఉంటాడు ఎప్పుడు. ఆయన నిద్రపోతే ప్రశాంతంగా ఉంటుంది అట్లాంటి వాడు. మెరుకుతో ఉన్నాడంటే ఇంకా గందరగోళం. మూర్ఖులైన వాళ్ళు వ్యసనం నిద్ర కలహం. నిద్ర అన్నా పోతూ ఉంటారు మూర్ఖుడైన వాడు, కలహం అన్నా కోపం తెచ్చుకొని కలహం పోట్లాటను పెట్టుకుంటూ ఉంటాడు, లేకపోతే వ్యసనంలో పడి బానిసైపోతాడు. ధీమంతులైన వాళ్ళు ఏం చేస్తారు, కావ్య శాస్త్ర వినోదేన కాలో గచ్చతి, మంచిగా గడుపుతారు కాలాన్ని ధీమంతులైన వాళ్ళు. మీలాగా శాస్త్రంలో చదువుతూ మరి కాలం గడుపుతున్నాం కదా, లేకపోతే ఏం చేస్తాము, శాస్త్రము లేదు కావ్యము లేదు వినోదము లేకపోతే ఏం చేస్తాడు మనిషి, వ్యసనానికి బానిసైపోతాడు, నిద్రన్నా పోతుంటాడు, లేకపోతే అందరి మీద అరుస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు మూర్ఖుడంటే ఎవరో అర్థమైందా, మరి మూర్ఖుడైన వాడు ఎవడైతే పోట్లాడుతుంటాడో నిద్రపోతుంటాడో వ్యసనానికి బానిసవుతాడో వాడు మూర్ఖుడు. ఎవరైతే చక్కగా కావ్యాలు శాస్త్రాలు చదువుకుంటూ మంచిగా వినోదాన్ని అనుభవిస్తూ ఉంటాడో వాడు బుద్ధివంతుడు అని శ్లోకం శ్లోకం చెప్తున్నది. కావ్య శాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమత. వ్యసనేన చ మూర్ఖాణం నిద్రయా కలహీనవా. ఎంత చక్కగా చెప్పారో చూడండి. అందుకని రోజుకు సుభాషితం చదవాలి. మనిషి జీవితం బాగుపడాలంటే, మనిషి జీవితం కాదు పిల్లల జీవితం బాగుపడాలండి, ఇంకా మనిషి పెరిగిపోయిన తర్వాత ఇంకా బాగుపడేది ఉంది. ఒక వ్యక్తి ఉన్నతంగా జీవించాలి అంటే చిన్న వయసు నుంచే ప్రతిరోజు ఒక సుభాషితం. ఈ పిల్లలకి మీరిచ్చే ఆణిముత్యాలు ఏమిటంటే, ఆస్తులు పాస్తులు ఏమిటంటే ఒక సుభాషితం చెప్పండి. ఒక సుభాషితం గనక బీజం వేశారంటే వాళ్ళ మనసుల్లో ప్రతిరోజు ఒక సుభాషితాన్ని అర్థం తెలుసుకుని వాళ్ళు గనక తెలుసుకున్నారంటే ఇంకా వాళ్ళ జీవితానికి ఢోకా లేదు, ఎక్కడికి పోలేరు వాళ్ళు, చెడు మార్గంలోకి పోవడం ప్రశ్నే లేదు. అందుకని సుభాషితం అనేది అంత ముఖ్యం. పర్సనల్ గా చెప్తున్నాను నేను, ఐ ప్రిఫర్ రోజు ప్రతిరోజు ఇంట్లో ఒక సుభాషితం రాసుకొని పెట్టుకోండి, మన ఎదురుగానే పెట్టుకోవాలి, పెట్టుకొని అది చదువుకోవాలి, చదువుకొని అది పాటించాలి. అదా ఇప్పుడైనా చదవచ్చు, చిన్నపిల్లప్పటి నుంచి చదివితే ఇంకా చాలా మంచిది. అంటే ఇప్పుడు చదవకూడదా అండి, అంటే ఇప్పుడు కూడా చదవాల్సిందే. సుభాషితాలు జీవితాంతం చదవాల్సిందే. నాకు ఇష్టమైనటువంటిది ఒకటి, రోజు ఏం చేయాలంటే సుభాషితం. ఆ సుభాషితం చదివితే మనిషి జీవితం ఎంత ఎనర్జెటిక్ గా ఉంటుందంటే చెప్పడానికి లేదు. సుభాషిత భాండాగారం అని ఇంత పెద్ద పుస్తకం ఉంది, కొన్ని వేల సుభాషితాలు ఉంటాయి అందులో. అందుకని మన వాళ్ళు చిన్నప్పుడు స్కూళ్లలో ఈ సుమతి శతకం అని, వేమన శతకం అని, దాశరథి శతకం అని, కుమారి శతకం అని, ఇవన్నీ శతకాలు ఉన్నాయి చూసారా, అవన్నీ సుభాషితాలే. సుభాషితం అనే పుస్తకమే ఉండేది స్కూల్లో, ఇప్పుడు లేవు అవి. అన్ని టెక్స్ట్లతో పాటు సుభాషితం అనే పుస్తకం ఉండేది మాకు. ఆ సుభాషితం నాకు నచ్చిన ఆ సబ్జెక్ట్ అన్నింటిలోకి అదొక్కటే. మాకు సుభాషితం అని చెప్పి ప్రత్యేకంగా పుస్తకం ఉండేది. అన్ని సబ్జెక్టులలోకి నాకు నచ్చిన సబ్జెక్ట్ సుభాషితం. అందుకని నా పుస్తకాన్ని ఎప్పుడు చదువుతూ ఉండేదాన్ని. అలా అలవాటు అయిందనమాట చదవడం. ఒకసారి చదివి ఆ పుస్తకం ఆపకూడదు. ఎక్కడెక్కడ సుభాషితాలు ఉంటే అక్కడక్కడ కలెక్ట్ చేసుకోవాలి. ఈ విజడం లో కూడా విజడం బుక్ ఉంది ఇంగ్లీష్ లో, వాళ్ళు క్రింద వేస్తారు ప్రతి పేజీకి ఒక సుభాషితం కాదు, అది మంచి కొటేషన్స్ వేస్తారు, అవి కూడా బాగుంటాయి. ఆ కొటేషన్స్ అనమాట అవి చాలా ముఖ్యం. సరే, ఆహారం తినేటప్పుడు కూడా ఆ ఆహారం దైవంగా భావించి తినాలి. తినేటప్పుడు ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి వంక పెట్టకూడదు. ఆహారాన్ని వృధా చేయకూడదు, నిందించకూడదు. ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు, భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. మాట్లాడకూడదు, తీసుకునే ముందు ప్రార్థన చేసి తీసుకోవాలి. ఎలా తినాలి అనే దానికి ఒక నియమం ఉంది. ఎలా తినాలి అంటే ప్రార్థన చేసిన తర్వాత తినాలి. ఎందుకంటే ఎంతో మంది కష్టపడితే మనకు ఆహారం వచ్చిందని చెప్పి ప్రార్థన చేసి తినాలి. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అని చెప్పి నమస్కారం చేసి భోంచేయాలి. ఎంత తినాలి అంటే పదవే తినాలి అని చెప్పేశాను ఇందాకనే. ఎప్పుడు తినాలి అన్నాను, ఆకలి అయినప్పుడు తిను, ఆకలి కానప్పుడు తినవాలి. ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఇవన్నీ పాటించాలి. ఏం తినాలి? సాత్విక ఆహారం తిను. సాత్విక ఆహారం, మంచి ఆరోగ్యకరమైనటువంటి శాకాహారం భోజనం చెయ్యి. ఇవన్నీ మనకు చెప్పారు. ఆ తినేటప్పుడు ఆ అన్నాన్ని అన్నం బ్రహ్మగా భావించు. చతుర్ముఖ బ్రహ్మ ఉన్నారు చూసారా, ఆయనగా భావించి అన్నాన్ని భోజనం చెయ్యి. అన్నం బ్రహ్మ, రసో విష్ణు. ఆ అన్నంలో ఉన్నటువంటి రసం, ఏదైతే రుచి ఉన్నది చూసారా, ఆ రుచి విష్ణువుగా భావించు. రసో విష్ణు భోక్తా దేవ మహేశ్వర, తినేవాడు ఈశ్వరుడిగా భావించు. ఈ భోజనం చేస్తున్నాడే నేనే కదా భోంచేస్తున్నాను, పరమేశ్వరుడిగా భావించు. భోక్తా దేవో మహేశ్వర ఇది సంచింత్య భుంజాన, ఈ విధంగా భావించి అనుకుంటూ తింటే అన్న దోషైర్న లిప్యతే, అన్నంలో ఎటువంటి దోషం ఉండదు. మనం తినే ఆహార పదార్థాల్లో ఎటువంటి దోషం ఉండదు. అన్నం బ్రహ్మారసో విష్ణు భోక్తా దేవో మహేశ్వర ఇది సంచింత్య భుంజాన అన్న దోషైర్న లిప్యతే. లేకపోతే ఫుడ్ పాయిజన్ అన్నీ వస్తాయి, ఫుడ్ పాయిజన్ వచ్చి వాంతులన్నీ అవుతూ ఉంటాయి. కనుక మన వాళ్ళు చక్కటి ఆచారాలన్నీ పెట్టారు. తినే ముందు, తిన్న తర్వాత చేతులు కడుక్కొని తిను, తిన్న తర్వాత చేతులు కడుక్కో. మేమంతా ఇప్పుడు స్పూన్లతోనే తింటామండి. స్పూన్లతో తినేది కాదు, మనం చేతితో పట్టుకుంటేనే ఎంత వేడి ఉన్నది ఏమిటని తెలుస్తుంది. స్పూన్తో తింటే వేడే తెలుస్తుంది, నోట్లో వేసిన తర్వాత నోరు గాలికి కాలిపోతుంది. ఎందుకని స్పూన్తో తిన్నారు అర్థమైందా? ఇప్పుడు స్పూన్కు వేడి తెలియదు కదా, చేతికి అయితే వేడి తెలుస్తుంది. ఐదు వేళ్లు కలిసి ఆహారం తీసుకున్నట్టుగా స్పూన్తో తీసుకోగలవా? అందుకని ఫోర్క్ ఒకటి ఉంటుందండి. ఫోర్క్ ఈ ఫోర్క్ స్పూన్లతో తినడం అనేది మన దానికి ఒక కారణం ఉంది. ఎందుకు తినకూడదు వాటితో? చేతులు శుభ్రంగా కడుక్కొని చేతితో తిని భగవంతుడు చెయ్యి ఇచ్చాడు తినడానికి. ఐదు వేళ్లు కలిసి నోట్లోకి పోయినట్టుగా స్పూన్ పోతుందా? ఒక్కొక్కసారి స్పూన్ పన్ను కింద పడుంటుంది చాలా మందికి. ప్లాస్టిక్ ఫోర్క్, ఇనప ఫోర్కులతో తింటుంటే చక్కడ పండు కొరకపోయి స్పూన్ కొరుకుతాడు, ఫోర్క్ కొరుకుతాడు, అంతే కదా. నోట్లో పెట్టుకున్న తర్వాత పండు లోపలికి పోయిందా లేదా ఎట్లా తెలుస్తుంది? ఫోర్క్ ఇంకా ఉంటుంది లోపల, పన్ను దెబ్బతింటుంది, కదలడం ఇరగడం ఇవన్నీ చేస్తూ ఉంటాయి. ఎంత మన వాళ్ళు చక్కగా పెట్టారంటే, నా పక్క వాళ్ళందరూ స్పూన్తో తింటున్నారు, నేను కూడా స్పూన్తో తినాలనేది రూలేం లేదు. ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ అయిపోయింది, స్పూన్తో తింటేనే ఫ్యాషన్, చేత్తో తినకూడదు అన్నారు. స్పూన్తో చేత్తో తినడమే ఫ్యాషన్ చెప్పాలి. ఇవన్నీ తినే అలవాట్ల గురించి. ఎందుకంటే మన ఆరోగ్యం మన ఆహారం మీద ఆధారపడి ఉంది. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. అర్థ ధర్మ అర్థ కామ పురుషార్థాలు, ఈ ధర్మాలను ఈ పురుషార్థాలను సాధించాలి అంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారం మీద ఆధారపడుంది. నూనె పదార్థాలు, వేపుళ్ళు, తీపి పదార్థాలు, పంచదార ఇవన్నీ ఎక్కువ తింటున్నారంటే ఏమవుతుంది అంటే శరీరం ఓవర్ వెయిట్ అయిపోయి కూర్చుంటే లేవలేని స్థితిలోకి వస్తాం. ఓవర్ వెయిట్ అనారోగ్యం అని అర్థం. ఓవర్ రోగం అక్కర్లేదు, నాకు ఏ రోగం లేదు అండి అన్నారు ఎవరో. అట్లా కాదయ్యా, ఓవర్ వెయిట్ ఉన్నావా లేదా? అవునండి అన్నారు. ఓవర్ వెయిటే రోగం. చాలా మందికి అది తెలియదు అసలు. రోగం అంటే ఏదో డయాబెటీస్, ఆస్తమా రోగం అనుకుంటారు. డాక్టర్ల ప్రకారం, సైన్స్ ప్రకారం, శాస్త్రం ప్రకారం కూడా అతి బరువు, అతి బరువు అనమాట, శరీరం అధిక బరువు ఉంటే అది రోగంతో సమానమే, వ్యాధితో సమానమే కదా. ఒబేసిటీ ఇస్ ఎ డిసీజ్. కనుక మనిషి ఆరోగ్యంగా ఉండాలి. యుక్త ఆహారం, యుక్త విహారం. యుక్తం అంటే మితంగా అని అర్థం. విహారం ఇక్కడ విహారము అంటే వినోదం అన్నమాట, ఎంటర్టైన్మెంట్ అంటారు. ఎక్కడికైనా వెళ్ళడం, అవి చూడడం, సినిమాలకు వెళ్ళడం, సీరియల్ చూడటం, ఆడుకోవడం, ఇవన్నీ రిక్రియేషన్, విహారం. పిక్నిక్ వెళ్ళడం, తీర్థయాత్రలకు వెళ్ళడం, ఇవన్నీ కూడా అతిగా చేయకూడదు. చాలా మంది పోతూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. అతిగా ఆడడం, అతిగా సినిమాలు చూడటం, అతిగా వినోదం కూడా మంచిది కాదు. అసలు లేకుండానూ ఉండకూడదు, అతిగా కూడా ఉండకూడదు. కానీ ఎక్కువ మంది అతిగా చేసుకుంటారు. మనిషికి తెలియకుండానే బానిస అయిపోతుంటాడు. వాడికి తెలియదు నేను అతిగా చేస్తున్నానని. కొంతమంది అతిగా మాట్లాడటం, అతిగా జోకులు వేయడం, అతిగా నవ్వడం, ఇదంతా అతి విహారం అన్నమాట. యుక్త విహార, యుక్త ఆహార, యుక్త విహార. తర్వాత యుక్త స్వప్న అవబోధ. యుక్త స్వప్న, మితంగా నిద్రపోవడం, మితంగా మెలకువతో ఉండడం. స్వప్న అంటే నిద్ర, అవబోధ అంటే మెలకువ. మితంగా నిద్రపోవడం, మితంగా మెలకువతో ఉండడం. ఇందాక చెప్పింది ఇంకో విధంగా చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. స్వప్న అవబోధ యుక్త. తర్వాత కర్మసు చేష్టస్య యుక్త. యుక్త చేష్టస్య కర్మసు అని ఉంది. చేష్టలు, కర్మలు, చేసే పనులు అన్నమాట. యుక్త చేష్టస్య కర్మసు, చేసే పనులు. చేష్ట అంటే మనం చేసే ఉద్యోగం, ఆఫీస్ పనులు, ఇంటి పనులు విపరీతంగా చేస్తూనే ఉండకూడదు. కొంతమంది మరీ అతిగా చేస్తుంటారు పనులు కూడా. ఆఫీస్ పనులు ఏమిటి, ఇంటి పనులు ఏమిటి, తుడిచింది తుడుస్తూనే ఉంటారు సాయంత్రం దాకా. వంటింట్లో ఉంటే వంటింట్లోనే ఉంటారు, అతిగా చేస్తుంటారు కొంతమంది. యుక్త చేష్ట, కాళ్ళు చేతులు ఊరికి ఆడుతూనే ఉంటారు అన్నమాట. నోరన్నా ఆడుతూ ఉంటుంది, కాళ్ళు చేతులు ఆడుతూనే ఉంటే వాళ్ళకి ఒక్క క్షణం ఊరికే ఉండరన్నారు. అట్లా ఉండకూడదు మనిషి. ఎప్పుడు కూర్చొని ఉండకూడదు, ఎప్పుడు పనులు చేస్తూనే ఉండకూడదు. యుక్త చేష్ట, మోడరేట్గా చెయ్యాలి పనులన్నీ కూడా. ఈ చేష్ట ఎందులో? కర్మసు, కర్మసు యుక్త చేష్ట. మనం చేసే పనులలో, మన బాధ్యతల్లో. కొంతమంది ఒక వ్యక్తితో మాట్లాడుతున్నా, ఫ్రెండ్షిప్ చేసినా కూడా అతిగా చేస్తారు, అతిగా మాట్లాడుతుంటారు. కొంతమంది అసలు మాట్లాడరు, ఇది తప్పు. మాట్లాడడం అనేది ఒక కర్మ. ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది ఒక కర్మ. వంట చేయడం అనేది ఒక కర్మ. ఆఫీస్కి వెళ్ళడం అనేది ఒక కర్మ. బట్టలు ఉతకడం, మడత పెట్టుకోవడం, నీట్గా ఉంచుకోవడం, తిమ్మడం, చేయడం, ఇవన్నీ కూడా కర్మ. ఆ కర్మలని చేష్ట అంటారు, యుక్త చేష్ట. ఆ కర్మల యందు యుక్తంగా ఉండాలి, మినమంగా ఉండాలి, కానీ అతిగా చెయ్యకూడదు అంటున్నారు. ఎందుకు చెప్తున్నారు ఇంత చిన్న చిన్న విషయాలు కూడా కృష్ణ పరమాత్మ? ఎందుకంటే మనం సరిగ్గా ఉండమని ఆయనకు తెలుసు. మనుషులు ఇవన్నీ సరిగా పాటించరు. వాళ్ళకి తెలియకుండానే అతి ప్రేమ, అతి ప్రేమతో అతివాగుడు. ఈ అతివాగుడు వల్ల సంబంధాలన్నీ చెడిపోతాయి. తెలియకుండానే మాట్లాడేస్తుంటాం. వాగుడుకాయ అంటారు చూసారా మన వాళ్ళు, వాగుడుకాయ, వాగుడుకాయ అంటుంటారు. పిండిపోతు వాగుడుకాయ, సోమరి పోతు, అందరికి పోతు అనమాట. పిండిపోతు, సోమరి పోతు, ఇట్లాంటివన్నీ ఎందుకు వస్తాయంటే మనిషికి తెలియకుండానే వాటికి లోన్ అయిపోతాడు. ఆ లోన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాడికి బాధ, అందరికీ బాధ. ఇంకా అష్టాంగ యోగ అభ్యాసం చేసే వాళ్ళు ఎప్పుడు కూడా వీటన్నిటిలో చాలా జాగ్రత్తగా మెలకు ఉంటుందన్నమాట. వాళ్ళకి మెలకు అంటే ఏమిటి, చాలా అలర్ట్ గా ఉంటారు. వీటన్నిటిలో నుంచి బయటికి రావాలంటే సరైనటువంటి అష్టాంగ యోగ అభ్యాసం ఉండాలి మనిషికి. అలా చేసేవాడికి ఇవన్నీ నియంత్రణ వచ్చేస్తుంది వాటంతటా. అదే అష్టాంగ యోగంలో కూడా ఊరికి ఆసనాలు వేయటం మాత్రమే కాదు, ప్రాణాయామ మాత్రం చేస్తూ కూర్చుంటే కాదు, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇవన్నీ ధ్యానం కోసమే కదా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. యుక్త చేష్ట, యుక్త ఆహార, యుక్త విహార దేని కొరకంటే ధ్యానంలో మనం సఫలీకృతం కావాలి అంటే ఇవన్నీ పాటించాలి. అది మర్చిపోకూడదు. విన్నదంతా విని నేను రేపటి నుంచి యుక్త ఆహారం, యుక్త విహారం, యుక్త చేష్ట, యుక్త కర్మస్ అని చెప్పి అట్లా కాదు. దేనికోసం ఇవన్నీ అది మర్చిపోకూడదు, ధ్యానం కోసం. అందుకనే పతంజలి మహర్షి ధ్యానం అనేది ఏడో మెట్టు చెప్పారు. ఆ ధ్యానంలో ఏడో మెట్టుకు ముందు ఇవన్నీ చెప్పారు, యమ నియమాలన్నీ, అష్టాంగ యోగం. ఇప్పుడు యోగం అంటే అందరు ఆసనాలు వేయడమే యోగం అనుకుంటున్నారు, ప్రాణాయామమే యోగం అంటారు, ధ్యానం మాత్రమే యోగం అనుకుంటున్నారు. కానీ అది కాదు, అది ఒక సముద్రం లాంటిది యోగం. దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సాధన కావాలి మనిషికి, నియంత్రణ కావాలి, శ్రద్ధ భక్తి కావాలి. దాని ప్రయోజనం తెలుసుకొని ఆ ప్రయోజనాన్ని నేను పొందాననుకున్నప్పుడు మనం పాటిస్తాం. అందుకని గురువు మార్గదర్శనం కావాలి. గురు మార్గదర్శనం లేకపోతే దారం లేని గాలిపటంలాగా, తెరచాప లేని పడవ పోతుంది. ఎట పోతుంది? తెరచాప లేకపోతే పడవ గాలికి అటు ఇటు కొట్టుకుపోతుంది. దారం గనక లేకపోతే గాలిపటం ఎక్కడైనా పడచ్చు. దారం కట్టుంటే చక్కగా ఎగురుతుంది గాలిలో. కనుక గురువు అనేటటువంటిది దారం లాంటిది. ఆ గురువు మనల్ని డిసిప్లిన్ గా కంట్రోల్ చేస్తూ మనల్ని ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలని చెప్తారు. అలా చెప్పాలి అంటే మన పిల్లల్ని గురువు కనుసన్నంలో పెంచాలి. తల్లిదండ్రులే గురువులుగా ఉండాలి అసలు లెక్క ప్రకారం. తల్లిదండ్రులకు తెలియకపోతే వాళ్ళని గురువు దగ్గరికి తీసుకెళ్ళి మా పిల్లవాడిని, పిల్ల అమ్మాయిని గురువు గారి దగ్గరికి అప్పగిస్తే వీళ్ళని కొంచెం మార్గదర్శనం చెయ్యండి అని చెప్పి మనం పూర్తిగా శరణాగతులం అయితే ఆ గురువు మనల్ని రక్షిస్తాడు. ఎందుకని ముందు భగవద్విశ్వాసం ఉండాలి. భగవద్విశ్వాసం లేని వాడికి గురువు మీద విశ్వాసం రాదు. ఎవరికైతే భగవంతుడి మీద విశ్వాసం ఉంటుందో ఆ వ్యక్తికి గురువు మీద విశ్వాసం ఉంటుంది. ఎవరికైతే గురువు మీద విశ్వాసం ఉంటుందో ఆ వ్యక్తి యొక్క జీవితం చక్కగా ఉంటుంది. ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళ జీవితం కూడా చక్కగా ఉంటుంది. అలా ఉండేవాళ్ళు చాలా చాలా అరుదు లోకల్లో, చాలా అరుదు. అందుకని దైవభక్తి, గురుభక్తి ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. వీటికి మాతృభక్తి, పితృభక్తి కావాలి. తల్లిదండ్రులు అంటే భక్తి ఉన్నవాడికే కదా వింటాడు. తల్లిదండ్రుల మీద భక్తి ఉన్నవాడు తల్లిదండ్రులు గురువు దగ్గరికి తీసుకెళ్తే గురుభక్తి వస్తుంది. తల్లిదండ్రుల మీద భక్తి ఉన్నవాడికి ఈశ్వరుడి మీద కూడా భక్తి ఉంటుంది. కనుక ఈ భక్తి అనేది చాలా ముఖ్యం. తర్వాత శ్లోకం చదువుతాం. 1-9 శ్లోకాల వరకు, 16-17 శ్లోకాలు బాహ్య సాధన అని చెప్పాం. 16-17 కూడా బాహ్య సాధనాని. తర్వాత 18-19 శ్లోకాలు ధ్యాన స్వరూపం గురించి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. 10, 11, 13, 14, 15 అంతరంగ సాధనాని. 1, 9, 16, 17 బాహ్య సాధనములు, ధ్యానానికి చేయడానికి ముందు ఇవన్నీ బాహ్య సాధనాలు. తర్వాత 10, 11, 12, 13, 15 అంతరంగ సాధనములు, ఆసనం, ప్రత్యాహారం ఇవన్నీ కూడా. ఇప్పుడు అన్ని రెడీ అయినాయి, బాహ్య సాధనాలు అయినాయి, అంతరంగ సాధనాలు అయిపోయినాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే ధ్యాన స్వరూపాన్ని గురించి చెప్తున్నారు. ధ్యానం ఎలా చెయ్యాలి? ఇప్పుడు మనిషి ఎప్పుడైతే యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలన్నీ చేస్తుంటాడో ధారణకు సిద్ధంగా ఉన్నాడు, ధ్యానానికి సిద్ధంగా ఉన్నాడు. అష్టాంగ యోగంలో మొదటి రెండు కూడా బాహ్య సాధనాలు, యమ నియమాలు బాహ్య సాధనాలు. మొదటి రెండు అంటే యమనియమాలు బాహ్య సాధనములు. తర్వాత 3, 4, 5 ఆసన ప్రాణాయామ ప్రత్యాహారములు అంతరంగ సాధనములు. 3, 4, 5 ఏమిటి? 3 ఆసనం, 4 ప్రాణాయామం, ఐదు ప్రత్యాహారం క్రిందటి వారని చెప్పాను. అవి అంతరంగ సాధనములు. ఇప్పుడు ఆరు ఏడు ఎనిమిదికి వస్తున్నారు. అసలు ఆరు ఏడు ఎనిమిది అంటే ఆరు ధారణ, ఏడు ధ్యానం, ఎనిమిది సమాధి. ధారణ ధ్యాన సమాధి అంటే ఏమిటి? ఇప్పుడు మనకి టాపిక్ అది కాబట్టి నేను ఇంకా సూక్ష్మంగా చెప్పాలి మీకు. ధారణ అంటే ఏమిటి, ధ్యానం అంటే ఏమిటి, సమాధి అంటే ఏమిటి. ధారణ అంటే మనస్సుని ఒక్క విషయం మీద నిలపడం. ధారణ ఫోకసింగ్ అంటారు. పోయిన వారే చెప్పాను కానీ ఇంకా వివరంగా మనం చూడాలి. ధారణ చేసేటప్పుడు నేను ధ్యాతని, ధ్యానం చేసేవాడిని. నేను దేని మీద మనస్సు నిలుపుతున్నానో అది ధ్యేయం, ధ్యేయ వస్తు, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ అంటారు. నేను సబ్జెక్ట్ ధ్యాతని, ధ్యానం చేసేవాడిని, మెడిటేటర్. ఆ చేయబడే వస్తువు ఏదైనా ధ్యేయం, ఆబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ కి, ధ్యాతకి, ధ్యేయానికి, ఆబ్జెక్ట్ కి ఏమిటి జరుగుతున్నది మధ్యలో అంటే ధ్యానం, ప్రాసెస్ ధ్యానం. ఈ ధారణ ధ్యాన సమాధి ఈ మూడు మెట్లు కూడా చాలా ముఖ్యమైనటువంటివి. ఆ శ్లోకం, ఈ శ్లోకం నుంచి వస్తుందన్నమాట మనకు. ఎలా ధ్యానం చేయాలి, ఎలా ధారణ చెయ్యాలి అనే విషయాన్ని చెప్తున్నారు. మనస్సు ధ్యానం చేసేటప్పుడు మనస్సుని నిలపడం అంటే మనస్సుని ఆపటం అని కాదు. అసలు విషయం మనం తెలుసుకోవాలి. చాలా మంది ధ్యానం అంటే మనస్సుని ఆపేయడం అనుకుంటారు. మనస్సు ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉండడమే ధ్యానం అనుకుంటారు. అది చాలా తప్పు. 99 మంది చేసేటటువంటి తప్పు ఇది. మనస్ధ్యానం అంటే మనస్సును నిలపడం, అంటే మనస్సు ఏమీ ఆలోచించకూడదు, అది కాదు ధ్యానం. మనస్సు అనేటువంటిది ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనతోనే ఉంటుంది. ఆ ఆలోచన సరైనదై ఉండాలి అనేది ఇక్కడ మనకు అవసరం. కానీ ఆలోచన నిలపడం అని కాదు. ఆలోచన అంటే వృత్తి. పతంజలి సూత్రాల్లో చాలా వివరంగా చెప్పబడింది ఇదంతా కూడా. ఇప్పుడు ఈ హాల్ ఉంది, ఈ హాల్లో కుర్చీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, కార్పెట్ ఉంది, మైక్ ఉన్నది, చాలా ఉన్నాయి, ఇంకా ఫోటోలు ఉన్నాయి. ఈ లైట్ ఏం చేస్తున్నది? వీటన్నిటిని తెలియజేస్తున్నది, ప్రకాశింపజేస్తున్నది లైట్. అవునా? అదే విధంగా మనస్సులో, మనస్సు అనేది ఒక హాలు లాంటిది. అందులో ఈ వృత్తి అంటారు ఆలోచనలు, ఈ వస్తువులు లాంటివి. ఇక్కడ హాల్లో వస్తువులు ఉన్నట్టుగానే మన మనస్సు అనే హాల్లో కూడా అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలన్నింటినీ కూడా తెలుసుకుని ప్రకాశింపజేసేది ఎవరంటే లైట్ లాంటి చైతన్యం, ఆత్మ. మన మనస్సులో వచ్చే ప్రతి ఆలోచనని ప్రకాశింపజేస్తున్నది, తెలియజేస్తున్నది అదే. ఆలోచన ఆలోచన అంటున్నారు కదా, తెలుస్తున్నది తెలుస్తున్నది తెలుస్తున్నది, అది లైట్ లాంటిది. లైట్ ఎట్లాగైతే వస్తువును తెలియజేస్తుందో ఈ హాల్లో, అదేవిధంగా ఆత్మ అనేటువంటిది మన మనస్సులో ఆలోచన వస్తున్నది అని తెలియజేస్తున్నది, మనకు ప్రకాశింపజేస్తుంది మనస్సులో. ఏ ఆలోచనలు వస్తే నీకు నేను బ్రహ్మస్వరూపాన్ని తెలుస్తుంది? ఆ ఆలోచనలు రావాలి. సజాతీయ ప్రత్యయ అనంతరిత, విజాతీయ ప్రత్యయ అనంతరిత, సజాతీయ ప్రత్యయ ప్రవాహ అంటారు. ధ్యానం అంటే ఏం చేయాలి? మానస వ్యాపారం ధ్యానం అంటే, ఉపాసన. వేరే వేరే ఆలోచనలు రాకుండా మనసులో ఒకే ఆలోచన ఉండాలి. అలా ఒకే ఆలోచన ఉంటే దాన్ని ధారణ అంటాం. విజాతీయ ప్రత్యయ, విజాతీయ అంటే ప్రత్యయ అంటే ఆలోచన, విజాతీయ అంటే వేరు వేరు ఆలోచన. ఇప్పుడు నేను కృష్ణుడి గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు బ్లాక్ మనీ, వైట్ మనీ గురించి రాకూడదు మనసులో, లేకపోతే తిండి పదార్థాల గురించి రాకూడదు. కృష్ణుడికి సంబంధించిన వాటి గురించి ఆలోచనలు రావాలి, అది సజాతీయ అంటారు. దానికి సంబంధించిన ఆలోచనే రావాలి. వేరే వేరే ఆలోచనలు వస్తే విజాతీయ అంటారు. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది? మనసు బయటికి వెళుతుంది. మళ్ళీ బయటికి వెళుతూ వెళుతూ ఉంటుంది మనకు తెలియకుండా. ఇక్కడ కూర్చొనే ఉంటాం మనం, ధ్యానం చేస్తుంటాం, దేవుడు ఫోటో పెట్టుకుంటాం, ముందు మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది. అమెరికా వెళ్ళొస్తుంది, మదురై వెళ్ళొస్తుంది, కాసేపు కాసేపు బ్యాంక్కి వెళ్ళి వస్తుంది, కాసేపు ఏటీఎంకి వెళ్ళి వస్తుంది. ఇక్కడ ఆత్మ జైరా అంటే అక్కడ ఏటీఎం, అది కూడా ఆత్మ లాంటిది అయిపోయింది ఇప్పుడు జనానికి. ఏటీఎం షార్ట్ ఫామ్ ఆఫ్ ఆత్మ ఏటీఎం అని అర్థం స్వామీజీ అంటుంటారు పరమార్థానంద స్వామీజీ. ఇప్పుడు ఆత్మ కంటే కూడా అందరికి ఏమిటరా ముఖ్యం అంటే ఏటీఎం చాలా ముఖ్యం అన్నారు. కనుక మనం దేవుని ధ్యానం చేసేటప్పుడు ముందు ఏకరూప ధ్యానంలో ఆ మూర్తిని ఏకాగ్రంగా మనసు నిలిపి చింతన చేయాలి, కళ్ళు మూసుకొని మానసికంగా ఆ మూర్తికి సంబంధించిన విషయాలని ఆలోచించాలి. వేరే విషయాల మీదకి వెళుతుంది మనస్సు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియమ్యైతదు అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తారు. ఎక్కడికెక్కడికి వెళుతున్నదో మనసు అక్కడిక్కడి నుంచి తీసుకురా. దానికి ఒక ఉదాహరణ, పిల్లవాడిని వాడు గొడవ చేస్తూ ఉంటే అమ్మ నవారు పెట్టి మంతాన్ని కట్టేస్తుంది. వాడు ఏం చేస్తాడంటే అక్కడ ఇక్కడ ఎక్కడ తిరుగుతూ ఉంటాడు, మళ్ళీ అక్కడికే వస్తాడు. ఎందుకంటే తాడు కట్టింది కదా గాలికి, ఎక్కడికి పోలేడు కదా మళ్ళీ ఇక్కడికే వస్తాడు. అట్లాగే మన మనస్సు కూడా భగవన్ నామానికి కనుక కట్టి వేస్తే అక్కడికిక్కడికి పోతుంది, మళ్ళీ ఎక్కడికి పోయినా కూడా ఇక్కడికే వస్తుంది చివరికి. అలా తీసుకురావాలి. ఎన్నిసార్లు పోతూనే ఉందండి, అలసిపోయినానండి చేసి చేసిన, అది నిలిచే వరకు చెయ్యి తీరాలి, అలసిపోకూడదు. భగవన్ నామం చేయడానికి అలుపు ఉండకూడదు, అది పోతుంది, దాని సహజ నేచర్, అది స్వభావం, మళ్ళీ తీసుకురావాలి. అలా తీసుకువచ్చినప్పుడు నీ మనస్సు దాని మీదనే నిలుస్తుంటే ధారణ అంటారు దాన్ని. అక్కడ నీ యొక్క ప్రయత్నం ఉంటుంది, అందులో చాలా ప్రయత్నం ఉంటుంది, చాలా ప్రయత్నం చేయాలి. అది పోతూ ఉంటుంది, మళ్ళీ లాక్కు రావాలి, మళ్ళీ పోతుంటుంది, మళ్ళీ లాక్కు రావాలి. రెండేళ్ళు అబ్బాయి లాగా చిన్నపిల్లలు ఉన్నారు సార్, రెండేళ్ళు మూడేళ్ల వాడిని పట్టుకోగలరా మనం? వాడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే మనం ఇటు చూసినప్పుడు నడిపోతాడు, మళ్ళీ పరిగెత్తిపోతాడు. కూర్చోరా అంటే చూడండి, మీరు ఎక్కడైనా రెండేళ్ళు మూడేళ్ల పిల్లలు ఉన్న వాళ్ళని చూస్తే తెలుస్తుంది ఆ అమ్మ తల్లిదండ్రులు పడే కష్టం అంతా ఇంత కాదు. ఇంకా తర్వాత వాడికి 15 ఏళ్ళు వచ్చింది అంటే మళ్ళీ కంప్యూటర్ దగ్గర కూర్చుంటాడు, ఎక్కడికి పోడు, సెల్ ఫోన్ ముందే కూర్చుంటాడు, ఎక్కడికి కదలడు, వాడికి ఈ లోకం తెలియదు. అదే 2-3 ఏళ్ళు అబ్బాయి. మన మనస్సు కూడా అంతే. ధ్యానంలో మనకు నిష్ట వచ్చే వరకు 2-3 ఏళ్ల పసిపిల్లల లాంటి మనస్సు మనది. దాన్ని మనం చక్కగా నియంత్రించి నియమంగా దానికి అభ్యాసం చేసి మనస్సు అని చెప్పాను కదా, త్యాగరాజుల వారు పాడుతుంటారు, మనసా విను నేను చెప్పినట్టు విను, అక్కడికిక్కడికి పోవాకు, ఇక్కడ ఉండు, రాముల మీద వారి మీద మనసు నిలుపు అని చెప్పి ఆయన ఎంత బాధపడ్డారు. ఆయనకే అంత కష్టం ఏంటంటే మనకెంత కష్టంగా ఉంటుంది చెప్పండి, సాధ్యం అంత తేలికగా. రోజు ప్రతిరోజు అభ్యాసం చెయ్యగా 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 వస్తుందన్నమాట. అది మానసిక వ్యాపార అంతేగాని ఆలోచన లేకుండా చేయడం కాదు ధ్యానం అంటే. ఇది శాస్త్రీయ ధ్యానానికి అశాస్త్రీయ ధ్యానాలకి తేడా. కూర్చో మనసులో ఆలోచనలన్నీ నిలిపేసే అంటాడు. వీళ్ళందరూ ఆలోచన నిలిపితే చివరికి ఏమొస్తుంది, పిచ్చెక్కుతున్నది వాళ్ళకి. ఆలోచనల్ని ఎట్లా నిలుపుతావు? అందుకని డిప్రెషన్ అప్రెషన్ సప్రెషన్ వస్తున్నాయి. మెడిటేషన్ చేస్తే అట్లాంటి మెడిటేషన్ చేస్తే ఏమొస్తుంది మనిషికి? ఆత్మ ధ్యానం చెయ్యి అంటాడు. లోపల ఎక్కడుంది ఆత్మ, ఎట్లా ఉంది తెలియదు. ఆత్మ ధ్యానం చెయ్యంటే ఎలా చేస్తాడు? కానీ జనం చదవరు శాస్త్రం. గురువు దగ్గర స్పష్టంగా పద్ధతిగా సంప్రదాయంగా పనులు లేవు మనుషులకి. కనుక అందుకనే వైదిక ధ్యానం అంటాను నేను. మన శాస్త్రంలో చెప్పిన ధ్యానం వైదిక ధ్యానం. ఈ సంప్రదాయబద్ధంగా ఏకరూప ధ్యానం, విశ్వరూప ధ్యానం, అరూప ధ్యానం ఇవన్నీ పద్ధతిగా చేసేవి సంప్రదాయబద్ధమైనవి. మిగతా ధ్యానాలన్నీ కూడా ఏ పేరు పెట్టినా సరే, ఎవరు ఏ ధ్యానం చేసినా సరే అవైదిక ధ్యానం, అసంప్రదాయ ధ్యానం అంటాను నేను. దాంట్లో తిరిగే లేదు, అవన్నీ అసంప్రదాయం. మనశ్శాంతిగా ఉందండి, బ్లడ్ ప్రెషర్ తగ్గింది, బ్లడ్ ప్రెషర్ తగ్గచ్చు, మనశ్శాంతి రావచ్చు, కానీ అది పద్ధతి కాదు, అది మోక్షానికి దారి తీయదు, నిన్ను శాస్త్రానికి తయారు చెయ్యదు. నేను చూశాను చాలా మందిని అట్లా చేసేవాడు. గ్రాస్ లెవెల్లోనే ఉంటారు వాళ్ళ మైండ్, సూక్ష్మంగా ఆలోచించలేరు వాళ్ళు. తర్వాత ధ్యానానికి వచ్చినప్పుడు అదే చింతన, ధారణ చేయగా 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 ధ్యానానికి వస్తామన్నమాట. కనుక ఆత్మ ధ్యానానికి రావాలి. ఆత్మ ధ్యానం అంటే అహం శుద్ధ అస్మి, అహం బుద్ధ అస్మి, అహం ముక్త అస్మి. నేను శరీరాన్ని కాదు, మనస్సును కాదు, బుద్ధిని కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేయాలంటే గురువు దగ్గర కనీసం 10 సంవత్సరాలు శాస్త్రం చదివి ఉండాలి. అలా చదివినప్పుడే ఆత్మ ధ్యానం చేయగలుగుతాం. ఆ ఆత్మ ధ్యానం చేసేటప్పుడు వృత్తి వస్తుంది మనసులో. ఏ వృత్తి? ఏకరూప ధ్యానం చేసేటప్పుడు ఈ పుష్పాన్ని చూసారా, ఈ పుష్పం చూడంగానే ఏమొచ్చింది? ఇప్పుడు పుష్ప వృత్తి వచ్చింది, ఘట వృత్తి. ఘటం చూస్తే ఘట వృత్తి, పుష్పాన్ని చూస్తే పుష్ప వృత్తి. ఏ వస్తువు చూస్తే ఆలోచన వస్తుందా రాదా? ఏ వస్తువు చూస్తే ఆలోచన వస్తుంది. ఇప్పుడు రాముణ్ణి చూస్తూ ఉంటే రాముడు 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 అనే ఆలోచన వస్తుంది. కృష్ణుణ్ణి చూస్తూ ఉంటే కృష్ణ 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 అని వస్తుంది మనస్సుకి. కనుక మనం ఏ వస్తువుని మనస్సుకి ఇస్తే ఆ వస్తువుని మనస్సు ఆలోచిస్తూ ఉంటుంది. అది ఏకరూప విశ్వరూపాల్లో ధ్యానంలో చెప్తాం. మామూలుగా అందరూ ధ్యానం చేసుకుంటారు చాలా విషయాల్లో. క్రికెట్ చూసేవాడికి క్రికెట్ ధ్యానం, పసిపిల్లవాడు కూడా ఒక చీమని చూస్తూ ఉంటాడు, చీమ పోతూ ఉంటాయి, అది ధ్యానం అనమాట. అబ్జార్ప్షన్, సమాధి అంటే అబ్జార్ప్షన్. ధ్యానం చేస్తూ చేస్తూనే ఉంటుంది, అది వేరు ఇది వేరనే భావన ఉంటుంది ధ్యానంలో. 8వ స్టెప్లో సమాధిలో ధ్యాతని నేను, ధ్యేయ వస్తువు ఇవన్నీ విడివిడిగా ఉండవు. అందులో 2 రకాలు సమాధిలో, సవికల్ప సమాధి, నిర్వికల్పక సమాధి. సవికల్పకం అంటే ధ్యాత, ధ్యేయ వస్తువు ఇంకా మిగిలి ఉంటాయి, అయితే ఎఫర్ట్ ఉండదు అందులో, చేస్తూనే ఉంటాం. కానీ నిర్వికల్పక సమాధిలో ధ్యాత ధ్యానం చేసేవాడు, ధ్యేయ వస్తువు వేరువేరుగా తెలియవు, మనస్సులో వేరుగా అనిపించదు, అది నిర్వికల్పక సమాధి అంటారు. టోటల్ అబ్జార్ప్షన్ అంటే మనస్సు అటు ఇటు కదలకుండా ఆద్యధారయా శ్రోతసాసమం అంటారు చూస్తారా. ఒక నూనె ధార పోసేటప్పుడు మనసు తెలియించకుండా ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలి, అది భగవద్ధ్యానం. ఇక్కడ మనం చెప్పేది ఆత్మధ్యానం. అక్కడ రాముడి గురించి వృత్తి ఆలోచన, కృష్ణుడి గురించి, అవన్నీ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి శాస్త్రానికి వచ్చిన తర్వాత ఆత్మ గురించి వృత్తి వస్తుంది మనస్సులో. అహం బ్రహ్మాస్మి వృత్తి, దాని మీద ధ్యానం చేయాలి. నేను ఆత్మనై ఉన్నాను, శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఇవన్నీ ఆలోచనలే, వృత్తి. ఆ నేను చైతన్యాన్ని, సత్ చిత్ ఆనంద స్వరూపాన్ని అని చెప్పి ఆ ఆలోచన మీదనే ధ్యానం చేయాలి. అఖండాకార వృత్తి అంటారు దీన్ని, అఖండాకార వృత్తి ధ్యానం. ఈ వృత్తి ఖండం కాదు, మధ్య మధ్యలో పోకూడదు, బ్రేక్ కాకూడదు. అఖండాకార వృత్తి, ఆత్మాకార వృత్తి. ఇప్పుడు పుష్పం చూస్తే పుష్పాకార వృత్తి వచ్చిందే కదా, నీ ఆలోచన అంతా పుష్పాకారంలో ఉంది కదా, ఏ వస్తువు చూస్తే ఆకారంలో ఉంది కదా. ఇప్పుడు ఆత్మాకార వృత్తి, ఆత్మకు ఆకారం లేదు కదండి, మరి ఎట్ట పట్టుకుంటారు? చూసారా ప్రాబ్లం వచ్చిందా లేదా? ఇక్కడ మిగతా వస్తువులన్నిటికీ ఆకారం ఉంది, ఆ ఆకార వృత్తి వచ్చింది. ఇప్పుడు మరి ఆత్మకి ఆకారం లేదు కదా, ఆత్మాకార వృత్తి ఎట్లా వస్తుంది అంటే, నాయన ఇక్కడ ఆకారం లేదు, ఆకార వృత్తి కాదు, అఖండాకారం. ఆకారం అంటే ఇక్కడ ఇట్లాంటి రూపం అని కాదు, అది ఉనికిగా ఎరుకగా ప్రతి ఆలోచనలో ప్రతిబోధ విదితం మతం. ప్రతి ఆలోచన వచ్చిందా? ఆలోచన లేదు. మళ్ళీ ఆలోచన వచ్చిందా? ఆలోచన లేదు. ఆలోచనని తెలుసుకుంటున్నది నేనే, ఆలోచన లేదు అని తెలుసుకుంటున్నది నేనే. ఆ ఆలోచనకి ఆలోచన లేనప్పుడు సాక్షిగా ఎవరు ఉన్నది? నేను. ఆ విట్నెస్ కాన్షియస్నెస్ అంటారు దాన్ని. ఆ వస్తువుని చూసేటప్పుడు, ఆ ఆకారాన్ని చూసేటప్పుడు ఆలోచన ఉన్నది, మళ్ళీ ఆ ఆకారం నుంచి ఇంకో ఆకారానికి వెళుతున్నప్పుడు మధ్యలో గ్యాప్ ఉంది కదా, అంటే ఆలోచన లేదు కదా. ఆలోచన లేదు అని తెలిసింది కదా, ఆ తెలిసింది ఎవరికి? సాక్షి చైతన్యం, అదే నేను. దాని మీద ధ్యానం చేయాలి. చాలా కష్టం, చాలా కష్టం. కానీ ఆలోచనకి ఆలోచనకి మధ్యలో గ్యాప్ తెలుస్తున్నదన్నారు. ఇప్పుడు ఈ వేలు చూశారు, ఈ వేలు చూశారు, ఈ వేలు మీకు తెలిసిందా లేదా, ఈ వేలు తెలిసిందా లేదా, ఈ వేలుకు వేలుకు మధ్యలో ఏమీ లేదని కూడా తెలిసిందా లేదా కదా. ఆ తెలుసుకున్న వాడెవరు? ఇక్కడ ఒక ఆలోచన వచ్చింది పుష్పాకారం, ఇక్కడ ఘటాకారం వృత్తి, ఈ మధ్యలో ఏమీ లేదనే వృత్తి వచ్చిందా లేదా. ఆ వృత్తి ఏమీ లేదు అని తెలుసుకున్నది ఎవరు? అది చైతన్యం. ఆ చైతన్యమే నేను, దాని మీద ధ్యానం చేయాలి. ఇంకా చాలా ప్రయాణం చేయాలి, ఇప్పుడిప్పుడే మెట్లు ఎక్కుతున్నాం.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.